అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపబడెను. యేసుక్రీస్తు ప్రభువు వారు పైన రాయబడిన మాటలు బాప్తిసం తీసుకున్న వెంటనే అపవాది చేత శోధింపబడడానికి ఆత్మ వలన పరిశుద్ధాత్మ వలన అరణ్యానికి కొనిపబడినట్లు ఈ వాక్యము రాయబడి ఉంది బ్రదర్. ఆ విషయము మాకు చదువుతుండగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. శోధింపబడడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు అరణ్య ప్రాంతానికి తీసుకువెళ్ళినట్లు, అది ఆత్మ చేత తీసుకుపోబడినట్లు ఈ వాక్యంలో రాయబడి ఉంది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్.
ఓకేనా, థ్యాంక్ యూ. అలాగే హరితస్ గారు 2-3 వచనాలను వివరిస్తారు. హరిత సిస్టర్ గారు
నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా 40 దినములు. యేసుక్రీస్తు ఇక్కడ అపవాది చేత శోధింపబడి ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండింది. దేవుని దగ్గర ఆయన శక్తి పొందుటకు ఉపవాసం ఉందో. ఆ తర్వాత ఉపవాసం ఉండిన తర్వాత యేసుక్రీస్తు వారికి ఆకలి అయింది. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు ఉన్నట్లు ఆజ్ఞాపించుకున్నాడు. ఆయన మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి సొంతగా ఆయనకి సొంతంగానే అది రొట్టెలు చేయమని ఆజ్ఞాపించినట్లు అర్థమైంది కదా. అంటే దేవుని శక్తి లేకుండా, శక్తి తగ్గిన తర్వాత అలా చేయమని ఆజ్ఞాపించిన అడిగినట్లు తెలుస్తుంది కదా, నాకు అర్థమైంది.
ఓకే సిస్టర్, వందనాలు. అలాగే 4-5 వచనాలు సురేష్ సార్ చెప్తారు. సరే, వందన
బ్రదర్. ప్రైజ్ అండి బ్రదర్. మనకి 3వ వచనంలో ఆయన సాతాను శోధిస్తూ ఉంటారు, టెంప్ట్ చేస్తూ ఉంటారు. శోధనలో భాగంగానే ఈయన 40 డేస్ ఫాస్టింగ్ ఉన్నారు కాబట్టి ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకోమని ఆజ్ఞాపించి తినొచ్చు కదా అని టెంప్ట్ చేస్తారు. అయితే యేసుప్రభు వారు మనకి 4వ వచనంలో మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయిబడి ఉన్నదని, అంటే ఆయన దేవుడు అయినప్పటికీ అతని యొక్క దేవుడు ఆ దేవత్వం ఉపయోగించకుండా రాయిబడి ఉన్నది. అంటే యేసుప్రభు మన తండ్రి లేఖనాల్లో ఏమైతే రాయించారో దాన్ని రిపీట్ చేస్తూ మనకి రిపీటెన్స్ కూడా దిర్యోపదేశకాన్ని 8వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని ద్వితీయోపదేశకాన్ని 8వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. ఆ లేఖన భాగాల్లోని వాక్యాన్ని ఎత్తుబట్టి, అంటే నేను తండ్రిని ఆడుకున్నానని ఒక మనిషి రూపాన ఆ లేఖనాలు ఎత్తుపట్టి చెప్తూ లేఖనాల ద్వారానే ఆ శోధనని ఎదుర్కొన్నట్టుగా ఇంకా మనకి అర్థమవుతుంది కదా. నేను అలా అర్థం చేసాను కదా ప్రైజ్ల.
మీరు 4-5 వచనాలు కదా సార్, 5వ వచనం కూడా
అవును కదా. 4వ వచనం అక్కడ దాన్ని సాతాన్ని దీంతో కండెమ్ చేస్తారు, వాక్యం ద్వారానే కండెమ్ చేసి దాన్ని చేస్తారు. ఆ సాతాను మళ్ళా నెక్స్ట్ సెకండ్ రెండోసారి మరలా శోధించడానికి దేవాలయ శిఖరానికి తీసుకువెళ్తుంది బ్రదర్. అక్కడ అంటే హైట్ ఒక ప్లేస్ కి ఈ టెంప్టేషన్స్ లో ఫస్ట్ టెంప్టేషన్ నేను అనుకుంటాం అది శరీరాశి కింద అనుకుంటున్నాను. శరీరం 40 రోజులు ఉపవాసం ఉంది కాబట్టి ఆకలిగా ఉంటాం, సహజం మానవుడు మనుషులుగా మనకి అది శరీరాశ. నెక్స్ట్ సెకండ్ టెంప్టేషన్ కోసం దేవాలయపు శిఖరమునికి తీసుకెళ్లి నిలువ పెడుతుంది బ్రదర్ అక్కడ 5వ వచనంలో. థ్యాంక్
యూ సార్. అలాగే జయాది సార్ సిస్టర్ గారు 6-7 వచనాలు
అన్న ప్రైజ్ లాడనా. 6-7 వచనాలలో చూస్తే గనా యేసు ప్రభువుని పైకి తీసుకొని వెళ్లి దూకుము, పైనుంచి దూకుము, నిన్ను దేవదూతలు నిన్ను కాపాడతారు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది కదా అని చెప్పేసి అంటుంది. మరి ఆ మాట కూడా ఎక్కడ రాయబడి ఉంది అని మనం అనుకుంటే, మామూలుగా ఆయన బిడ్డల్ని దేవదూతలు కాచి కాపాడతాయనే మాట ఉంది కదా కీర్తనలు 34:7లో. యెహోవా యందు భయభక్తులు కలిగి వారి చుట్టూ ఆయన 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 దూతలు దూత కావలి ఉండి వారిని రక్షించును అని ఉంది కదా, ఆ మాటను బట్టే అపవాది ఇంకా శోధిస్తూ వచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుడు కూడా జవాబు చెప్తున్నాడు, యేసుప్రభు కూడా జవాబు చెప్తున్నాడు, నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నదని నీకు తెలియదా అని చెప్పేసి అనటము. మనము ద్వితీయోపదేశకాండం 6:16 చూస్తే గనక మీరు మిసాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు అనే మాటను చూస్తాము. ఈ రెండు మాటలను బట్టి అక్కడ డిస్కషన్ ఇరువురి మధ్య స్టార్ట్ అయినట్లుగా చూస్తున్నామన్న. శోధన సమయంలో
అలాగే 8:9 వచ్చిన శశికాంత్ బ్రదర్
అన్నా ప్రైజ్లాడనా అన్న, మరొక ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకెళ్లి అక్కడి నుంచి రాజ్యములు వాటి మహిమను మీరు గనక నాకు సాగిల పడితే ఇవన్నీ మీకు ఇస్తానని చెప్పి చెప్తున్నాడు అన్న సాతాను.
మీకు యేసుక్రీస్తు ప్రభు గారికి. నెక్స్ట్ థ్యాంక్ యూ సుచిల సిస్టర్ గారు 10:11.
ప్రైజ్ అలాడు బ్రదర్. అయితే అప్పుడు దాని కంటిన్యూషన్ గా దేవుడు వెంటనే సాతాన్ను గద్దించాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, నీ దేవునికి మాత్రమే మొక్కు అని రాయబడి ఉన్నదని మరొక చోట రాయబడి ఉన్నదని సాతాన్ని గద్దిస్తూ ఉంటాడు. అది ఎక్కడ రాయబడి ఉన్నదని అంటే దినవృత్తాంతంలో 6:13 రాయబడి ఉంటుంది, దాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. గుర్తు చేసి ఆ వాచనం లేఖనం ఎత్తి సాతాన్ను గద్దిస్తూ ఉంటాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి దేవుణ్ణి సేవించాల్సిన దానికి బదులుగా నువ్వు ఇంకా శోధిస్తూ ఉంటావని గద్దిస్తూ ఉంటాడు. గద్దించిన తర్వాత అపవాది ఆయన్ను విడిచిపెట్టి పోతా ఉంటాడు. ఈ ఇన్సిడెంట్ లో విడిచిపోయినట్టు మనం చూపిస్తూ ఉంటాం. ఇదే ఇన్సిడెంట్ లూకస్ వార్తలో మనం చూసినట్లయితే 4:14 కొంతకాలం విడిచిపెట్టిండనే ఇదే ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాడు. మొత్తానికి వదిలిపెట్టిపోయిన తర్వాత అప్పుడు దేవదూతలు వచ్చేసి ఆయనకు పరిచర్య చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయనకు కావాల్సిన అవసరాలు తెచ్చినట్లు ఆయన పనులు చేసినట్లు మనం గమనిస్తూ ఉంటాం కదా.
ఓకే అమ్మా, చక్కగా టీమ్ సభ్యులందరికీ వారికి చదివిన వచనాలను ఏమర్థమైందో స్పష్టంగా వారు అర్థమైన విషయాలన్నీ పంచుకున్నారు. మనం ఇప్పుడు ప్రశ్నల విభాగంలోకి వెళ్దాం. ఎవరికెవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో ధ్యానం చేసుకుంటూ డిస్కషన్ చేస్తూ ముందుకెళ్ళడం, అలాగే పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు కూడా మీకు ఏమన్నా సందేహాలున్నా ఇలా కాదు అలా అని ఏమైనా మీకు కూడా బైబిల్ జ్ఞానాన్ని బట్టి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు మనకు అందుబాటులో చాట్ బాక్స్ ఉంది, చాట్ బాక్స్ లో మీరు క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. ప్రశ్నలోకి వెళ్దాం మరి. ప్రశ్న మనం విక్టర్పాలన్నా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మనం చదువుకున్న పాఠ్యభాగం నుండి
బ్రదర్ ఉంది బ్రదర్, నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు మనము 3:10 చూసినట్లయితే ఆయన బాప్తిసం పొందుకున్న వెంటనే ఆత్మ పావురం వల్ల ఆయన మీదకి దిగి వచ్చింది అని రాయబడిన మాట చూస్తున్నాము. కానీ 4:1 మొదటి వాక్యానికి వచ్చేసరికి యేసు అపవాది చేత శోధింపబడుటకు ఏ ఆత్మ ఆయన మీద దిగి వచ్చిందో అదే ఆత్మ వలన కొడిపోబడినని రాయబడింది. ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని సాతాను అంత ఈజీగా తీసుకెళ్తాడా? అంటే అపవాది చేత కొనిపోబడిను శోధింపబడుటకు కొనిపోబడినాను అని రాయబడింది. 40 ఉపవాసం ఉండటం అనేది కేవలం అతను శోధించడానికే ఆ దినాలు ఉన్నాయా అన్నది నా డౌట్ బ్రదర్. ప్రజల బ్రదర్ అది అపవాది చేత శోధింపబడటానికి రాయబడ్డారు. ఆ 40 శోధన దినాలేనా లేకుంటే ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళారా అన్నది నా డౌట్ బ్రదర్. ప్రజ
ఓకేనా, థ్యాంక్ యూ. ఆ 40 అక్కడే రాయబడింది మా సరే మరి టీమ్ సభ్యులు ఎవరైనా అనుక హెల్ప్ చేయండి. 40 దినాలు ఆత్మచేత ఆత్మచేత శోధనలోకి సాతాను చేత శోధింపబడటకు ఆత్మచేత ఆయన అరణ్యంపోబడిన అనే మాటలో 40 దినాలు ఉపవాసం ఉండడానికి శోధింపబడటానికేనా అనేది అన్న ప్రశ్న.
నలభై అనే సంఖ్య పరీక్షకు సిద్ధపాటుకు. ఆయన మానవునిగా మన మధ్యకు వచ్చారు కాబట్టి ఆయన సిలువ వేయటకు ముందు ఆయన సిద్ధపాటుగా 40 సంఖ్య అది గుర్తుగా చూపిస్తుంది. దానికి వాక్యభాగం వచ్చేసి నిర్గమకాండము 24:18లో 40 దినాలు అనేది ఏ విధంగా సిద్ధపాటు అంటే అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి మీదకి ఎక్కాను, మోషే ఆ కొండ మీద రేయం బవళ్ళు 40 దినములు ఉండేను అనే వాక్య భాగము. తర్వాత నిర్గమకాండం 34:28 ద్వితీయోపదేశ కాండము 8:2 మొదటి రాజులు 19:8లో కూడా 40 దినాలు అని చెప్పి అది కోట్ చేస్తూ చెప్తున్నాను దాదా.
ఓకే, ఈ శోధన కొరకే యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడా అనేది కూడా ప్రశ్నలో భాగం. శోధింపబడటకేనా మీరు అంగీకరిస్తారా?
అంటే దానికి కూడా అలానే అనుకోవచ్చు బ్రదర్. దేవుడి దగ్గర ఆయన అడిగింది కాబట్టి బలహీనుడు శారీరకంగా మానసికంగా అంటే మానసికంగా బలవంతుడైతాడు శారీరకంగా బలహీనుడైంది కాబట్టి సాతానుకు అలా తోచి ఉండొచ్చు అని అనుకుంటాను కదా.
సాతానికి తోచి ఉండొచ్చు, సాతానికా?
అవును బ్రదర్, సాతాను కూడా దేవుని కంటే కొంచెం తక్కువగా చేయబడవాలి, శక్తి అంత ఉంటుందని చాలా సార్లు ఉపవనాలలో విన్నాను బ్రదర్.
అయితే యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఆయన ఉపవాసం ఉండింది శోధింపబడటకే అని మీరు ఏకీభవిస్తారు, అంతే కదా మీరు అంటున్నారు?
అవును అనుకుంటున్నాను.
ఇంకెవరైనా టీం సభ్యులు మాట్లాడతారా ఈ విషయంలో? సిస్టర్ గారు చెప్పిన దానికి కానీ ఇంకేమైనా బెటర్ గా చెప్పారనుకున్నారు విషయాలు కానీ ఏమైనా ఉంటే మీరు చెప్పొచ్చు టీం సభ్యులు. ప్రశ్న అర్థం కాకపోయినా మళ్ళీ అడగచ్చు.
రిఫరెన్స్ ఏం కోట్ చేయను కానీ ఆయన ఉపవాసం ఉన్నది ఆ అపవాది చేత శోధింపబడడానికి కాదు, ఉపవాసం ఉండి అక్కడ వచనంలో క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. ఉపవాసం ఉండిన తర్వాత శోధకుడు వచ్చి ఆయనను శోధిస్తూ ఉంటాడు, కానీ ఆయన ఉపవాసం ఉన్నది సాతాన్ని జయించడానికి అంటే ఆయనను శోధించబడడానికి మాత్రం కాదు. ఆయన ప్రార్థనలో ఉపవాసం ఉన్నాడు, ఉన్న తర్వాత శోధింపబడ్డట్టు ఉంటది కాని శోధించడానికి ఉన్నట్టు ఉండదు.
వచ్చినా అన్నారు, వచ్చినా ఏమని చెప్తారమ్మా?
రెండో వచనం
పిమ్మట,
రెండో వచనంలో ఉపవాసం ఉండటం ఆకలి కొనగా, ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఆకలి కొనడం అన్నది శరీర రీత్యా ఆయనకు ఆకలి అయితే ఉంటుంది, సాతానికి ఎట్లయినా తెలుసు. దాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు మనం ఆదికాండంలో కూడా చూసినట్లయితే అవ్వకు ఏదైతే పండు మంచిగా ఉంటది అని ఆమెకు నేత్ర ఆలోచన వల్ల అండ పడుతుందో నేత్రాశ వల్ల, ఇట్లనే మనకు శరీరం అనేది ఆకలి అయితే ఉంటది అనేది కామన్ థింగ్ ఆయన మనిషి శరీరరీత్యా మనిషి రూపకంగా ఉన్నప్పుడు. సో దాన్ని ఆధారం చేసుకుని అక్కడ అవకాశంగా శోధకుడు తీసుకున్నాడు. కానీ అయితే దేవుడు ఉపవాసం ఉన్నది కానీ ఉన్నది మాత్రం ఆ శోధింపబడడానికి కాదు.
మరి దేనికోసం అంటారు మీరు? అది కూడా ప్రశ్నే అన్నది.
దేని కోసం అంటే ఆయన శిలువ మరణం చెందాల్సి వచ్చినప్పుడు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉంటాం, అది తప్పించబడడానికి అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే దేవాన్ని చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు అని ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. కొంతకాలం నుంచి శిలువ మరణానికి సిద్ధపడతా ఉంటాడు ఆయన, అంటే తప్పించుకోవడానికి అనే కాదు దానికి సిద్ధపాటు కూడా. దేవుని చిత్తం అయితే అది తప్పించబడాలి, లేదు అంటే ఆయన చిత్తం నెరవేర్చాలని దాని ఆశీలో కార్యానికి ఆయన సిద్ధపడుతూ ఒక ప్రాసెస్ లో ఉన్నట్టు నేను అనుకుంటున్నాను బ్రదర్.
ఎవరైనా సహోదరులు ఎదురు చెప్పారు వాటితో ఏకీభవించినా ఇంకేమైనా బెటర్ గా చెప్పాలనుకున్నా కూడా మీరు చెప్పవచ్చు.
ఆత్మ చేత అరణ్యమునకు కొనుపోబడను. ఎందుకు కొనుపోబడ్డాడు అంటే దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు బాప్తిసం తీసుకున్న తర్వాత, ఉపవాస దినముల తర్వాత శోధింపబడుటకే వెళ్ళినట్లుగా అక్కడ రాయబడింది. ఎందుకు శోధింపబడ్డాడు అంటే గనక ఆయన కూడా మన వంటి మానవుడుగా ఈ లోకానికి మన నిమిత్తం వచ్చాడు, మానవుడుగాను దేవుని కుమారుడుగా వచ్చాడు కాబట్టి మానవుడుగా తను ఈ లోకంలో ఎదుర్కొంటున్నటువంటి నేత్రాశ శరీరాశ జీవోపడమం ఇలాంటివన్నీ విషయాలన్నిటి కూడా ఆ శోధన వచ్చినప్పుడు ఆయన ఎలా జయించుకుని ముందుకు వెళ్లాడని మనకు తెలియపరచడానికే. సహజంగా ఒక మనిషి శోధనకు గురవుతాడు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు అనేది తెలపడానికి వెళ్ళినట్లుగా నేను అర్థం చేసుకున్నాను అన్న. ప్రైజ్ లార్డ్ అన్న.
40 దినాలు ఉపవాసం ఉన్నది కూడా ఆ కాలంలో శోధన కొరకే, శోధింపబడుటకే ఆయన అరణ్యమునకు కొనుకోబడ్డాడని కూడా మీరు కూడా మీరు అంగీకరిస్తున్నారు అంతేకమ్మా మీ అభిప్రాయం.
40 దినాలు ఉపవాసం ఉండింది ఆయన దేవుని బిడ్డగా మారటానికి, అంటే బాప్తిసం తీసుకుని సిద్ధపాటు కోసం ఉండి ఉన్నారు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో దేవుని ఆత్మ నింపబడి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని చెప్పి దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడ్డాడో ఈయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కదా, మరి ఎంత మాత్రము ఈ లోక సంబంధమైనటువంటి వాటిని తట్టుకోగలడు అని ఒక పరీక్షను మాత్రమే అపవాది పెడుతూ వచ్చింది.
ఓకే, ఉపవాసం అనేది శోధనలో భాగమా, శోధింపబడడానికి కాదు కదా మీరు చెప్పే విషయాలు
అన్న. ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా శోధనలు వస్తాయన్న.
ఓకే ఓకే, మనం చాట్ బాక్స్ లో కొన్ని వచ్చినా చదువుదాం, లేదా టీమ్ సభ్యులు ఇంకెవరైనా చెప్తారా ఇందు గురించి? కొంతమంది ఉపవాసం ఉన్నది శోధన కొరకు కాదు అని అంటున్నారు, కొంతమంది శోధింపు పట్టుకే అంటున్నారు.
నా ప్రైజ్ కడనా
సార్?
నా ప్రైజ్ కడ. అంటే మనకి 3వ అధ్యాయంలో యేసుప్రభు గారు బాప్తిసం తీసుకున్న విషయం రాయబడుతుందన్నా. బాప్తిసం తీసుకున్న తర్వాత, బాప్తిసం తిన్నప్పుడు అందరిలో తీసుకున్నారు, దాని తర్వాత మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి. ఈయన మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి కాబట్టి ప్రిపేర్నెస్, దేవునితో ప్రిపేర్నెస్, దేవునిలో ప్రార్థనలో గదుకుడుకు ఆ 40 డేస్ ఉపవాసం ఉండి ప్రార్థనలు ఉంటారన్నా. అది అయిన తర్వాత శోధకుడు శోధిస్తాడు అనేది నేను అనుకుంటున్నా. రెండోది కూడా ఇంత బ్రదర్ అడిగారు, ఆత్మ అంటే పరిశుద్ధ మన దేవుని ఆత్మ శోధించిందా లేదంటే సాతాను శోధించారా, అది ఎలా తీసుకోవాలని బ్రదర్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ గా దేవుడు శోధించడన్నా అక్కడ అనుమతించారు, ఆత్మ దేవుడు అనుమతించాడు, శోధకుడు శోధిస్తాడన్నా అని నేను అనుకుంటున్నా. ప్రైజ్ కూడా యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనం ఉంటుందన్నా, దేవుడు కీడు విషయమై శోధింపబడినారడు, ఆయన ఎవడిని శోధింపడు, గనక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం కూడా ఉంటుందన్న, దాన్ని బట్టి నేను అనుకుంటున్నా. ప్రైజ్.
దేవుడు అనుమతించాడు గాని శోధకుడే అపవాదే శోధించాడు. అలాగే 40 ఉపవాస దినాలు అనేవి దేవుడు పరిచర్య కొరకు సిద్ధపాటు కొరకు 40 ఉపవాస దినాలు ఆయన ఉన్నాడు అనేమాట సార్ చెప్తున్న మాట. అలాగే కొన్ని చాట్ బాక్స్ లో కొన్ని విషయాలు ఉన్నాయి. సిద్ధపాటు కొరకు 40 దినాలు ఉపవాసం ఉన్నాడని సహోదరి అంటారు. అలాగే దేవుని రాజ్య సువార్త ప్రకటించిన కొరకు 40 దినాలు ఉపవాసం ఉన్నారు అనేది మరొక సహోదరి. లోకసువార్త 2వ అధ్యాయంలో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై 41వ వచనంలో యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినాలలో కూడా శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా ఆ తర్వాత జరిగిన ఇప్పుడు మనం చదువుకున్న విషయాలు. ఎస్ విక్రపాలన్న, క్లారిటీ వచ్చిందా?
బ్రదర్ మన టీం సభ్యులు 2 విధాలుగా చెప్తున్నారు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి లోకసువార్త 4:2 నా క్వశ్చన్ అక్కడ అర్థమవుతుంది బ్రదర్, ఇక్కడ అర్థం కాకపోవచ్చు అక్కడ అర్థమవుతుంది. మీరు ఇంతకు ముందు చదివారు అపవాది చేత శోధింపబడుచుండెను అంటే మొదటగా సిస్టర్ చెప్పినట్టు సిస్టర్ ఏం చెప్పారంటే అతను 40 దినాలు ఉపవాసం అయిన తర్వాత శోధింపబడ్డారు అన్నారు. అది కాదు, నా క్వశ్చన్ ఏంటంటే ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నది శోధింపబడడానికి 40 దినాలు ఉపవాసం ఉన్నాడా అన్నది నా క్వశ్చన్. అది సారు మన సురేష్ సార్ అంటున్నారు, సారు కొద్దిగా క్లారిటీ ఇచ్చారు. ఇంకా చాట్ బాక్స్ కొన్ని వచనాలు చూస్తే మనకి చాలా బాగా అర్థమవుతుంది బ్రదర్. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యము ఆయన శోధింపబడ్డారు కాబట్టి ఆయన మన యొక్క శోధనలు ఆయనకి అర్థమవుతుందని ఆ వాక్యాలను చదువుతున్నాను. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుతున్నాను.
తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవారే ఉన్నాడు.
అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు సార్ చెప్పిన రీతిగా సార్కి నేను ఏకీభవిస్తున్నాను. ఆయన నెక్స్ట్ పరిచర్య చేయడానికి ఆయన శోధింపబడ్డాడని అన్న మాటలు కూడా అర్థం చేసుకోవడానికి బాగుంది. అదేవిధంగా 40 దినములు ఆయన శోధింపబడడానికి అంటే నెక్స్ట్ జరగబోయే పరిచర్యకు సిద్ధపడడానికి ఆయన మీద ఉన్నటువంటి ఆ పరిచర్య అది లోక రక్షణార్థమే ఆయన వచ్చినటువంటి పరిచర్య కాబట్టి ఆ పరిచర్యకు సిద్ధపడడానికి శారీరకంగా ఉన్న ఆ మాటను మనము హెబ్రీ రాసిన పత్రిక 4:15 చూడగలం.
ఓకే అండి, మీకు అర్థమైంది కదా విషయం?
అర్థమైంది కదా. థ్యాంక్ యూ.
నెక్స్ట్ ప్రశ్న, హరిత సిస్టర్ గారు మీకు ఏమైనా ప్రశ్న ఉన్నాయమ్మా? సిస్టర్ హరిత ఏం ప్రశ్న లేకపోతే సురేష్ బాబుకి సార్ వందనాలు.
పర్టికులర్ గా 40 డేస్ అని మనకి మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ సిచ్యువేషన్స్ లో రాయబడి ఉంది అన్న, అంటే దానికి ఏమన్నా ప్రత్యేకత ఉందా లేకపోతే జనరల్లీ జనరిక్ గా రాశారా లేకపోతే ఏమన్నా ఉందనేది కొంచెం క్లారిటీ అన్న.
40 డేస్ అని పర్టికులర్ గా రాయబడింది, 40 డేస్ కి ఏమన్నా ప్రాముఖ్యత ఉందా, అలాంటి విషయాలు ఏమైనా ఉంటే కోడీకరిస్తే మనకు ఉపయోగకరం ఉంటది.
బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. 40 సంఖ్య పరీక్షకు సిద్ధపాటుకు గుర్తు అని సిస్టర్ బ్రదర్ ప్రైజ్ లార్డ్
చెప్పండి అమ్మా చెప్పండి. 40 సంఖ్య
పరీక్షకు పరీక్ష గురి అవుటకు దాన్ని తీసుకోవచ్చు బ్రదర్. నిర్గమకాండం 24:18 మోషే కూడా 40 దినములు రాత్రింబవలు కొండ మీద ఉన్నట్లు, అలాగే నిర్గమకాండము 34:28 ఇంకా ద్వితీయ ప్రదేశ కాండము 8:2
చదువుతారా ఒకసారి?
మొదటి రాజులు 19:8
ఉంటుంది అని. దాంట్లో ఒక వచ్చిన చదవండి, మీరు చెప్పిన రిఫరెన్స్ లో ఏదైనా చదవండి.
చదువుతాను. 19:8 అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి అని ఇక్కడ రాయబడింది.
40 సంఖ్య యొక్క ఏదో ఒక ప్రాముఖ్యతను చెప్తున్నారు.
పరీక్ష
38:24
నా 34:28 అన్న సిస్టర్ చెప్పింది. 34:28
నిర్గమ 34:8 చదివిందాన్ని చదవండి.
అతడు 40 రేయం బవళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. ఇస్రాయేలు 28 బ్రదర్, 34:28
శశి బ్రదర్
అన్నా
అక్కడ మోషే గారు కూడా 40 దినాలు దేవునితో గడిపాడు అనే మాటలు కూడా అక్కడ ఉన్నాయి.
అంటే మనకి 40 అనే సంఖ్య ఇంకా కొన్ని చోట్ల మహాజలప్రలయం 40 పగళ్ళు 40 రాత్రులు కొనసాగింది, అట్లాగే గొలియాతు 40 రోజులు ఇజ్రాయేలీలను ఎగతాళి చేశాడు అని చెప్పి రాసిబెడు. అంటే పర్టికులర్ గా 40 డేస్ అనేది మనకి అంటే వేర్వే కాంటెక్స్ట్ లో కూడా ఉపయోగించబడుతుంది అన్న. అంటే స్పెసిఫిక్ గా ఏదన్నా ఉందా అన్నట్టు.
టీమ్ సభ్యులు ఎవరైనా హెల్ప్ చేస్తారా? అలాగే 40 దినాలు నిర్గమకాండ 24:18 మేఘంలో ప్రవేశ కొండ మీదకి ఎక్కాను. అది చెప్పండి.
40 దినాల్లో ప్రాముఖ్యత ఏం లేదు, కానీ మనము బైబిల్లో చూడగలిగితే ప్రతి చోట కూడా మోషే గారి దగ్గర నుంచి అంతకుముందు నోవాహు గారి దగ్గర కూడా 40 దినాలు ప్రభు వర్షాన్ని కురిపించారని, మోషే గారు 2 సార్లు 40 దినాలు ఉపవాసం ఉన్నారని ఆయన రాయబడ్డ మాట ఉంటుంది. అది 40 దినాల్లో మనకు ప్రత్యేకత లేదు, కానీ అన్ని రోజులు వారు ప్రభు దగ్గర ఉంటే, అంటే అన్ని రోజులు మనం ఉంటే మన బాడీ అన్ని రోజులు మాత్రమే ఉండగలుగుతుంది. అంటే మామూలుగా శాస్త్రవేత్తలు చెప్పిన రీతిగా కూడా ఒక మనిషి వాటర్ వరకే తాగి 40 రోజులు బ్రతకగలడు అన్న మాట మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము ఆ దినంలో ప్రత్యేకత లేదు కానీ అన్ని రోజులు ఉంటే మన బాడీ ఒకదానికి అలవాటు అవుతుంది అన్నదాన్ని అక్కడ నేను కోట్ చేస్తున్నాం బ్రదర్. మనకి ఈ బైబిల్లో అక్కడక్కడ మనం రాయబడిన మాట మనం చూస్తున్నాం, కానీ ఆ దినాన్ని మనం ప్రత్యేకంగా తీసుకోకుండా ఇలా ప్రభుత్వంత మనము సిద్ధపడడానికి ఆ 40 దినములు మనము ప్రాణములతో ఉండగలుగుతాము, అంటే మన బాడీ అంతవరకు సహకరిస్తుంది అన్నది నేను కోట్ చేస్తున్నాను బ్రదర్.
ఓకే శశి బ్రదర్, ఓకే 40 దినాలకు పర్టికులర్ ప్రాధాన్యత ఇవ్వని అవసరం లేదు, కానీ దేవునితో సిద్ధపడటానికి మన శరీరం నిలిచి ఉండటానికి కొన్ని ప్రాముఖ్యత విషయాలు అయితే గతంలో మనం చూసాం
అన్నా. ఓకే
థ్యాంక్ యూ. సుశీల సిస్టర్ గారు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయమ్మా మీకు?
ప్రశ్నలంటే ఇక్కడ పరిశుద్ధ పట్టణం అని ఉన్నది కదా, దాన్ని అంటే పదాల పరంగా శ్రీశైలమని అర్థం చేసుకోవచ్చా మనం? అంతేనా, ఇంకేమన్నా దానికి మీనింగ్ ఉందా? అంతే.
మీరేమనుకుంటున్నారు?
దాన్ని నేను అనుకుంటున్నా అది కరెక్ట్
మహాపట్నం ఎక్కడమ్మా చదవండి ఒకసారి.
ఐదో వచనంలో అంతట అప్పవాది పరిశుద్ధ పట్టణముకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి.
ఇది పరిశుద్ధ పట్టణం అనగా ఎరుసలేమైనా అనేది మీ డౌట్?
అంతే.
టీమ్ సభ్యులు ప్రశ్న వచ్చింది మనకి. పరిశుద్ధ పట్టణం అని రాయబడింది కదా, పరిశుద్ధ పట్టణం ఆయన తీసుకుని పోయి, అది పరిశుద్ధ పట్టణం అనేది ఎరుసలేముగా మనం భావించవచ్చా? మీరు ఏమైనా చెప్తారా టీమ్ సభ్యులు?
నా వందనాలు సిస్టర్ చెప్పిన దానికి ఏకీవేస్తున్నాను దాన్ని, అంటే ఫస్ట్ చేయట్లేదు ఏకీవేస్తున్నాను.
ఓకే సార్, ఓకే సిస్టర్. అది పరిశుద్ధ పట్టణంగా ఎరుసలేం అనుకుంటే అని సురేష్ సార్ గారు ఏకీభవిస్తున్నారు.
బ్రదర్
చెప్పండి అన్న,
ఇక్కడ మనము ఆ పరిశుద్ధ పట్టణము అన్న మాట అక్కడ రాయబడిన మాటకి నిర్గమకాండము మనం ఒకసారి చూసుకున్నట్లయితే మోషే గారు పొద దగ్గర మాట్లాడుతున్నప్పుడు, ఆ పొద దగ్గర మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే నీ యొక్క పాదాల్లో ఉన్నటువంటి చెప్పులు వీడు ఇది పరిశుద్ధ స్థలం అంటారు. అదేవిధంగా దావీదు గారు చేసిన తప్పుకి దేవుడు 3 దినాలు ఆ యొక్క దూతను పంపినప్పుడు, సంహారపు దూతను పంపినప్పుడు ఎక్కడైతే అక్కడ అర్నోను కళ్ళము దగ్గర ఆ ప్రాంతంలో నిలబడినప్పుడు అక్కడ బలిపీఠాన్ని కట్టి ఏ ప్రాంతం అయితే అప్పుడు మోషే గారు ఏ
ప్రాంతం పరిశుద్ధ పట్టణం గురించి మీరు స్పష్టంగా ఏమైనా చెప్పగలరు?
అదే బ్రదర్ చెప్తున్నాను, మోషే గారు నిలబడినటువంటి పరిశుద్ధ స్థలము అర్నోను కళ్ళ మనబడినటువంటి అక్కడ బలిపీఠం, దావీదు గారు బలిపీఠం కట్టినటువంటి స్థలము, ఎరుసలేము దేవాలయము కట్టబడిన స్థలము, ఈ 3 దేవుడు పరిశుద్ధ స్థలమని ప్రకటించినటువంటి స్థలమే ఈ స్థలమని నేను చెప్తున్నా. ప్రైజ్ రాదు.
ఓకే, పరిశుద్ధ పట్టణం అంటే ఎరుసలేము అని మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ.
అవును బ్రదర్.
అన్నా ప్రైజ్లాడన్నా, పరిశుద్ధ పట్టణం అంటే ఎరుసలేమే. మనకు మత్తయి సువార్త 27:53లో వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి అనే మాట రాయబడింది. పరిశుద్ధ పట్టణం అంటే ఎరుసలేమే.
థ్యాంక్ యూ. ఏకీభవిస్తే అవసరం లేదు, ఏకీభవించుకుంటేనే చెప్పగలరు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ప్రశ్నలన్నీ అయిపోయి మరి చాలా పై పై ప్రశ్నలే అడిగినట్టున్నారు అందరూ. శ్రోతల గురించి ఏం మాట్లాడలేదు
బ్రదర్. ప్రశ్నలు నాకు ఉన్నాయి బ్రదర్.
చెప్పండి.
ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని దైవ కుమారుడు అని మనము అనుకుంటున్నాం కదా. నాకు మొదటి వాక్యంలోనే నేను అడిగిన ప్రశ్నకి ఇంకోటి ఉంది, అతను దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ వల్ల నింపబడిన వాడు. పరిశుద్ధాత్మ వలన నింపబడిన వారికి కూడా శోధన వస్తుందా? అంటే అక్కడ శోధన ఎలా ఉంది?
పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళకు కూడా శోధన వస్తుందా అనేది ప్రశ్న.
అవును అవును బ్రదర్.
మంచి ప్రశ్న ఇచ్చారు. టీమ్ సభ్యులు ఇక్కడే, టీమ్ సభ్యులు మాట్లాడతారా? దేవుని అంగీకరించిన తర్వాత, దేవుడు తోడుగా ఉన్న తర్వాత శోధనలు వస్తాయా అనే ప్రశ్న అని అడుగుతున్నారు.
వస్తాయి బ్రదర్,
మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటామో ఇంకా సాతాను చాలా గట్టిగా పనిచేస్తుందని చెప్పగలను బ్రదర్.
నెక్స్ట్ ఇంకెవరైనా
రెఫరెన్స్ కోడ్ చేయగలిగితే బాగుంటది
సిస్టర్ గారు, మీరు రిఫరెన్స్ అని చెప్తారా?
బ్రదర్ యోహాను 4:34
మీరే చదవండి.
చదువుతాను బ్రదర్.
యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిచి తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. లేదమ్మా, యోహాను 4:4
చెప్పండి.
హరిత సిస్టర్ చెప్తే ఫినిష్ చేయండి, తర్వాత మాట్లాడతాం.
ఎస్ అమ్మా, హరిత సిస్టర్ ఫినిష్ చేయండి.
సిస్టర్ చెప్పండి, మీరు చెప్పండి.
4 ప్రకారం శోధనలు అనేది పరిశుద్ధాత్మ నిండుకోకపోయినా, ఓకే, నింపబడిన వాళ్ళకి వస్తాయి శోధనలు మామూలుగా, అంటే పరిశుద్ధాత్మ నిండినా వస్తాయి, అట్ ద సేమ్ టైం మామూలుగా ఉన్నప్పుడు కూడా వస్తాయని మనం ఒక ఇన్సిడెంట్ ద్వారా చూడవచ్చు. ఇది ఎక్కడ అంటే మార్కు సువార్త 8:33 చూసినట్లయితే అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటది శిష్యులకు వాళ్ళకు జరిగినప్పుడు. నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు పేతురు, నువ్వైతే దేవుని కుమారుడు అనుకుంటున్న వెంటనే అక్కడ కింద సాతానాయన్ శోధించి ఇది నీకు జరగకపోవడుగాక అని అంటా ఉంటాడు. అంటే ఇది ఏ ఇన్సిడెంట్ అంటే శిలో మరణం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది జరగకపోవడుగాక అని పేతురు అంటా ఉంటాడు. వెంటనే దేవుడు ఏమంటాడంటే, సాతానా నువ్వు వెనుకకు తిరిగి వెళ్ళిపో, నువ్వు మనుషుల ఆలోచననే ఆలోచిస్తున్నావు అని ఆయన దిట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దాన్ని బట్టి మనం ఏం చేయవచ్చు అంటే అక్కడ సాతాను పేతురును శోధించినట్టు మనం చూడొచ్చు.
కాబట్టి దేవుని అంగీకరించిన, పరిశుద్ధాత్మ పొందుకున్నా, నింపబడిన శోధింపబడే అవకాశం ఉంటది.
అవును,
ఖచ్చితంగా ఆత్మచేత నింపబడినా కూడా శోధన ఉంటుంది అనేది శిష్య గారి యొక్క అభిప్రాయం. మీరు యాక్సెప్ట్ చేస్తారుగా
బ్రదర్? ఎందుకు ఒక క్వశ్చన్ అడిగంటే యాక్సెప్ట్ చేస్తాను. ఇంతకుముందు సారు సురేష్ సార్ ఒక మాట అన్నారు, దేవుడు శోధించేవాడు కాదు, ఆయన పరీక్షించేవాడు, శోధకుడు అపవాది అని. పరీక్షించే దేవుడే శోధనకి ఇక్కడ అప్పచెప్పారు. ఆ శోధనకి అప్పచెప్పడం వెనక అంటే ఆత్మ, దేవుని ఆత్మ అతని మీద, యేసుప్రభు మీద ఉన్నప్పుడు కానీ శోధింపడానికి అప్పచెప్పాడు. అది నా క్వశ్చన్. ఆత్మ ఉన్నవారికి కూడా శోధన కలుగుతుందా అన్నారు మేడం. శోధన కలుగుతుంది అన్నారు, ఆ ఎందుకు కలుగుతుంది అన్నది ఒకది క్లారిటీ వస్తే బాగుంటుంది కదా.
ఓకే, మీరేమనుకుంటున్నారు చెప్పండి, ఎందుకు కలుగుతుందో
చెప్పండి.
సరే, పేతృపత్రిక 1:7 నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం శోధన చేత పరీక్షకు నిలిచినదై. అలా శుద్ధ సువర్ణం అవడానికి, ఇంకా విశ్వాసం ఎదగటానికి, ఆత్మీయంగా బలం పొందడానికి కూడా శోధన వస్తుంది. శోధనలో ఈ ఉపయోగాలు ఉన్నాయనేది పేతృపత్రికలో రాయబడింది అనమాట. చాట్ బాక్స్ లో పెట్టారు అనిలన్న. యా అన్నా, శిష్యున శిష్యు గారు, శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయించారో వాటిని చేయకుందరు. ఓకే, మీరు చెప్పండి అన్న. మీకు డౌట్ ఉంటేనే ప్రశ్నించండి, మీరు డౌట్ చెప్పి మీరే జవాబు చెప్పటం కాదు. అది
బ్రదర్ ఇప్పుడు మీరు చదివిన మా మొదటి పేతృ పత్రిక గాని, అంటే నా డౌట్ అడుగుతున్నాం బ్రదర్, మొదటి పేతృ పత్రిక గాని అలాగే ఇంతకుముందు ఒకరు పెట్టారు గల్తీ పత్రికలో, అవన్నీ కూడా శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకును అన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ పుట్టుకే పరిశుద్ధత కదా, మరి అతను శరీరంగా అతను పాపము లేదనే కదా మనకు కనిపిస్తుంది, మరి ఎట్లా అది మనకి ఆ వాక్యాలు దీంట్లో కోట్ చేయబడుతుంది?
శోధన ఎందుకనే దగ్గర పరీక్షకు నిలిచిందే శుద్ధ సువర్ణంగా సువర్ణం బంగారం సువర్ణంగా మారడానికే అనేది. అలాగే శోధన అనేది మనిషిని మరి ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళదు, మరి ఎక్కువగా విశ్వాసంలో బలపరచగలదు అనే మాటను తీసుకోవడం అక్కడ ఉద్దేశం.
అన్నా, శోధన అనేది ఒకటి శరీర సంబంధమైన వస్తుంది, రెండు మనం ఆత్మీయంగా ఎదగటానికని మనం చూసుకోవచ్చు. యాకోబు పత్రికలో 1-13 వచనాలలో మనం సొంతంగా స్వకీయమైన ఆశ చేత ఏడవబడి శోధనలో వస్తాయి. అంటే ఇప్పుడు అపవాది మనకు ఆదాము అవ ఉన్నారు, స్టార్టింగ్ లోనే అపవాది ఎలా శోధించింది, ఆహారం బట్టి ఆకర్షణను బట్టి శోధించింది. అదే ఇక్కడ యేసుప్రభు దేవుని ఆత్మ చేత నింపబడి పరిచర్యలు ఆయన ఎలా నిలబడబోతున్నాడు, ఈ లోకంలో పరిశుద్ధంగాను జీవిస్తూ శోధనలు జయించుకుంటూ ఎలా ఉండబోతున్నాడు అన్న దానికి మొదటగా ఆయన ఉపవాసం ఉన్నాడని చెప్పేసి ఆహారం ద్వారా ఆయనను శోధిస్తూ వచ్చిందన్న.
చాలా చక్కగా చెప్పారు. ఆయన మనుషులందరికీ మాదిరిగా ఉండడానికి ప్రభు ఆయన శోధింపబడు శోధింపబడ్డాడు అనే విషయాలు కూడా సిస్టర్ గారు ప్రస్తావించారు. అలాగే చూస్తున్న సిస్టర్ గారు Hebrews 4:15 మన ప్రధాన యాజకులను మన బలహీన మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండి ఆయన శోధింపబడ్డాడు గాని పాపం లేనివాడుగా ఉన్నాడు. ఆత్మచేత ఉండడం వలన శోధన ఉండదు అనడానికి వీల్లేదు. అలాగే Hebrews 4:15 ఆయన మనతో మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండను. చాలా మంచి విషయం, ఇది క్లారిఫై ఉంది, ఇది సరిగ్గా సరైన సమాధానంగా వస్తుంది.
బ్రదర్, ఆ క్వశ్చన్ కి ఇంతకుముందు పెట్టిన సిస్టర్ గారు కానీ ఆ ఇంతకుముందు వివరించిన మేడం కూడా చాలా చక్కగా వివరించారు, అర్థమైంది సార్.
థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏమైనా ప్రశ్నలు ఆలోచించారా మీరు చదువుతున్నప్పుడు?
బ్రదర్, నాకు ఇంకో ప్రశ్న ఉంది, చెప్పచ్చా?
చెప్పండి.
ఇప్పుడు 40 దినములే శోధన చాలా సరిపోతుందా? మళ్ళీ ఆ తర్వాత జీవించినంత కాలం శోధన ఉండదా? 40 ఒకవేళ ఉపవాసం ఉండి 40 రోజులు ఆ 40 దినాలు శోధించబడి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జీవితాంతం శోధన ఉండవా అన్నది నా ప్రశ్న.
ఎందుకంటే స్పష్టంగా అందరికి అర్థమైన విషయమే, అందరికి అవగాహన ఉన్న విషయమే, తప్పకుండా ఉంటాయి కన్నా. యేసుక్రీస్తు ప్రభు మరణించే వరకు శోధింపలేదా, శోధన ఎదుర్కోలేదా? ఓకే, సురేష్ అన్న. సురేష్ సార్, మీరు ఎన్నో లేదో మాట్లాడబోయారు.
అన్న సైడ్ అదే సేమ్ సిస్టర్ చెప్పింది, నేను ఏకీపోయేసిన మనకి Hebrews 4:15 ఉన్నదే మనతో సహానుభవం కలవాడుగా ఉండటానికి అవి. ఇప్పుడు యాక్చువల్ గా ఆయన పరిశుద్ధుడిగా పుట్టారు, బాప్తిజం కూడా తీసుకోవచ్చు, కానీ మానవునిగా ఈ లోకంలో జీవిస్తారు కాబట్టి ఈ బాప్తిజం తీసుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈ లోకంలో ఉన్నారు కాబట్టి మనుషులు కూడా ఈ రకమైన శ్రమలు వస్తాయి, ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవ డంబు మన బైబుల్లో ఉంటుంది. ఆ మూడు, ఇప్పుడు మనకి ఇక్కడ టెంప్టేషన్స్ కూడా మూడిట్లో ఉంటాయి, శరీరాశ నేత్రాశ జీవ మూడు శోధనలు కూడా మూడింటికి మనం రిలేట్ గా తీసుకుంటున్నాము. వాటన్నిటిని కూడా దేవుని బైబుల్ ఆధారంగా నేను జయించాను అని మనకి నిరూపించడానికి అక్కడ ఆయన శోధించబడతారు, ఆయన వాటిని జయిస్తారు. ఈ లోకంలో ఉండగా మీకు శ్రమ కలుగుతుంది, నేను మీరు ధైర్యంగా ఉండి నేను లోకాన్ని జయించాను, మీరు కూడా నాతో పాటు లోకాన్ని జయించాను అనేది ఆయన డైరెక్షన్ ఇస్తున్నట్టుగా మనకి Yohana 16:33 కూడా ఉంటుందన్న. అంటే అన్న, మన బ్రదర్ చెప్పింది సిస్టర్ చెప్పింది కూడా నేను ఏకీభవిస్తున్నాను. ప్రైజ్ అన్న.
ఓకే సార్, థ్యాంక్ యూ, మంచి విషయాలు ప్రస్తావించారు. జీవితంతో శ్రమ ఉండదా శోధన ఉండదా అనేది సహోదరుడు విక్టర్పాల్ అన్న ప్రశ్న. దీనికి ఎవరైనా సమాధానం చెప్పండి వెంటనే.
అన్న ప్రైజ్ రాడు ఉంటుందన్నా, అదే జీవితాంతం కూడా సరే ఉంటాయి శోధనలు అనేవి ఉంటాయి. మనకి దేవుని దగ్గరికి చేరే వరకు కూడా ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనకి శోధనలు ఎదురవుతాను ఉంటాయి. బట్ ధైర్యంగా ఉండి వాటిని జయించాలన్నా. మనకి దేవుడు నేను శోధన ఎలా చేయను అని చెప్పరు కానీ వాటిని జయించే మార్గం మనకు చూపిస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు కూడా ఆయన గాడ్లీ నేచర్ తోటి వాటిని జయించరు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అని లేఖనాల ప్రకారమే వాటిని జయించారు. మనం కూడా లేఖనాలని అంత పర్ఫెక్ట్ గా ఉండి శోధనని జయించాలి, ధైర్యంగా ఉండాలి, ఆయన ద్వారా జయించాలి అనేది ఆయన చెప్తామని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మన సేమ్ యోహాను 4:16 ఉన్నది, అదే కోట్ చేస్తున్నా. లోకంలో మీకు శ్రమ కలుగునను, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసు ప్రభు గారు చెప్తున్నారన్న. లోకంలో ఉన్నంత కాలం కూడా మన శ్రమలు ఉంటాయని నేను అనుకుంటున్నా. ప్రైజ్ అన్న.
మీరు అనుకో రావాల్సిన మీకు ఆశించిన సమాధానం వచ్చింది కదా.
బ్రదర్ వచ్చింది బ్రదర్.
థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చదువుకుందా పాఠ్య భాగంలో 1-11 వచనాలు. ఇక్కడ ఎన్ని శోధనలు మనకి ప్రస్తావించబడ్డాయి, ఎన్ని శోధనలు ప్రభు ఎదుర్కొన్నారు ఎవరని చెప్తారా వచనాల ప్రకారం?
అన్నా ప్రైజ్ రాడన్నా.
సరే
అన్నా. 3 శోధనలు ఉన్నాయి అన్నా మనకి లోకంలో ఉన్నాయని. 3 శోధనల కింద మనం వాటి కింద కొట్టు చేస్తాం. మొదటిది శరీరాశ, ఈయన 40 days ఫాస్టింగ్ ఉండి వచ్చిన తర్వాత మనకి 3-4 వచనాల్లో ఉంటుంది అన్న. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని అక్కడ అటెంప్ట్ చేస్తారన్న, మొదటిది. అలాగే 2 6 వచనంలో ఉంటుందన్నా, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుంకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను, నీ పాదం ఎప్పుడు రాగి తగలకుండా వారి నుంచి చేతులు ఎత్తుకున్నది. 2 3 9 వచనం దగ్గర ఉంటుంది, 8 వచనం దగ్గర ఉంటుందన్నా. 8:9 నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వల్ల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని, అంటే లోక మహిమను కొండ మీద తీసుకెళ్లి అవన్నీ కూడా చూపించి అడుగుతున్నాయి. 3 కూడా టెంప్టేషన్స్ అన్న మనకి ఈ లోకంలో. శరీరాశ, నేత్రాశ, జీవడంబముకి కంపారిజబుల్ గా మనం అనుకోవచ్చు అన్న వాటిని. మొదటిది బ్రెడ్ అనేది శరీరాశ, 2 జీవడంబము, 3 నేత్రాశ అని అనుకున్నాను. ఈ 3 శోధనలు ఇక్కడ పేర్కొనబడినాను ప్యాసేజ్లో. ప్రైజ్ రాడన.
థ్యాంక్ యూ సార్. ఇంకా ప్రశ్నలు ఏమీ లేవని భావించబడి నేను ముందుకెళ్తున్నాను. ఎవరైనా చాట్ బాక్స్ లో ప్రశ్నలు ఏమన్నా అడిగారా? సర్పక్షుల ప్రశ్నలు ఏమైనా భావించి ముందుకెళ్తాం. ఒకసారి ఇక్కడ మనకు అర్థం కాని విషయాలు ఏమి లేవని భావించి టీమ్ సభ్యులు ఒకసారి 11 వచనాలు కూడా క్లుప్తంగా మీ సొంత మాటల్లో ఒకళ్ళు వివరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
సిస్టర్ తీసుకోండి సిస్టర్ ప్రైజ్.
మీరే చెప్పండి.
చెప్పండి చెప్పండి సిస్టర్ చెప్పండి ప్రైజ్.
ఇక్కడ మనకు ఈ 4:1-11 వచనాలలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత పరిచర్య కొనసాగించడానికి సిద్ధపడుతున్న సమయంలో శోధన అనేది వచ్చింది. ఆ శోధనలు ఎలా జయించాలి అనేది మనకు మాదిరికరంగా ఉంచుతూ వచ్చాడు. మనం కూడా శోధనలకు గురవుతూ వచ్చాం. పాత నిబంధన అంతా కూడా వారు శోధనలకు గురైపోయి దేవుని బాధపెడుతూ వచ్చారు. కానీ ఈయన ఆ శోధనను జయించడానికి, అందుకే అంటున్నాను మీరు శోధనకు బట్టి బాధపడవద్దు భయపడవద్దు, నేను లోకంను జయించి ఉన్నాను, నేను మీకు సరైన గైడెన్స్ ఇచ్చి నడిపిస్తానని దేవుని వాక్యం కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం వీటిని బట్టి మనం దేవుని ఆత్మచేత నింపబడి ఉంటే గనక కరెక్ట్ గా దేవుడి వాక్యము దేవుని మాటలు మనల్ని జయ జీవితంలోకి నడిపిస్తాయి, ఆత్మీయంగా బలపడటానికి ఉపయోగపడతాయి. ఆయన మానవుల వంటి స్వభావం కలిగి రక్త మాంసములలో పాలివాడైంది. ఎందుకంటే మనం ఎలా శోధన జయించి ఈ లోకంలో బ్రతకవచ్చు, మనకు కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి చూపటానికే అని నేను అనుకున్నాను బ్రదర్.
ఓకేమ్మా, ఓకే. ఓవరాల్ గా చెప్పారు, మొదటి 11 వచనాలు కూడా అట్లా మీరు జస్ట్ అలా ఎలా జరిగింది ఎలా జరిగింది అనుకుంటే చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత ఆత్మచేత అలా చెప్పండి ఓవరాల్ మొత్తంగా.
ఈ అధ్యాయంలో ఒకటి నుంచి 11 వచనాలలో యేసు ప్రభు దేవుని ఆత్మ చేత నింపబడి అరణ్యంలోకి శోధింపబడటకు వెళ్ళాను. ఆ తర్వాత 3-4 వచనాలలో కూడా ఆ శోధకుడు వచ్చి ఆయనని రొట్టెల కోసం కానివ్వండి, లేకపోతే 5 వచనంలో ఆయా కాలేయ శిఖరానికి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకమని చెప్పమని 2వ టెస్టింగ్ కానివ్వండి, ఇంకా నీవు దేవుని కుమారుడు అయితే అని చెప్పేసి అక్కడ తను టెంప్ట్ అయిపోయి చూపిస్తాడు ఖచ్చితంగా దేవుని దూతలు నన్ను వచ్చి కాపాడతాడని, ఆ టెంప్ట్ అయిపోయి దూకేస్తాడు పడిపోతాడు ఈ శోధనలో అని టెస్ట్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత నాకు నమస్కరించమని అడుగుతుంది, నమస్కరించి అపవాదికి లొంగిపోకుండా మనం ఉండాలని. అలాగే ఆయన అపవాది శోధనను జయించండి, నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదు. మనము అపవాదితో కూడా అలానే ప్రార్థనా పూర్వకంగా మనం కూడా అపవాది శోధనను జయించాల అనేసి దేవుడు చూపిస్తున్నాడండి. అప్పుడు తర్వాత 11వ వచనంలో ఆయన అన్నిటినీ జయించిన తర్వాత అపవాది వేస్తున్న ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పి దానిని వెళ్ళగొట్టిన తర్వాత నిజంగానే దేవుని దూతలు వచ్చి అక్కడ పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నామన్నా.
చక్కగా వివరించిన సహోదరి జయారి గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మనం కాంటెక్స్ట్ సందర్భం గురించి మాట్లాడుకోవాలి. టీం సభ్యులు ఎవరైనా ఇది ఈ సందర్భాన్ని గురించి ఒకరు తెలియజేయాల్సిందిగా మన సందర్భం. సుశల శిష్య గారు చెప్తారన్న, ఒక నిమిషం చెప్పండి.
బ్రదర్ ప్రైజ్ దల, 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే మనం అపవాది చేత శోధింపబడడానికి అరణ్యానికి కొనుక్కోబడిన సందర్భం తీసుకోవచ్చు బ్రదర్.
ఓకే సిస్టర్, ఇంకేదైనా బెటర్ గా చెప్పాలనుకున్నా సిస్టర్తో ఏకీభవించాలనుకున్నా ఓకే మాట్లాడచ్చు.
నా ప్రైజ్ సిస్టర్ గారితో ఏకీభవిస్తున్నాను. పరిచర్ సర్దుబాటు ఈ స్వాదనని జయించడం అని అనుకుంటున్నా, శిష్యతో ఏకీభవిస్తున్నా ప్రైజ్.
సమీరనే ఏదైనా చెప్పారు,
నేను అదే చెప్పాలనుకున్నాను సార్. యేసు అపవాద చేత అంటే ఆత్మను అరణ్యమును కొనుక్కోబడి అపవాద చేత శోధింపబడిన సందర్భం అని నేను చెప్పాలని
ఓకే సందర్భం కూడా మనం డిస్కషన్ చేసాం. ఇప్పుడు అప్లికేషన్, సెల్ఫ్ అప్లికేషన్ మనకు మనం అనుభవించుకోవడం ఈ విషయాలు 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనాల వరకు మనం ఏమి నేర్చుకున్నాం అనేది మీ అప్లికేషన్ తెలియజేయాల్సిందిగా టీం సభ్యుని ఆహ్వానిస్తున్నాను. మొదటిగా మీరు చదివిన వచనాలు మాత్రమే కాదు, ఓవరాల్ గా 11వ వచనాలు మీకు మీరు ఏమి అనుభవించుకున్నారు అనేది ప్రతి ఒక్కరూ చెప్పవచ్చు. విక్టర్ పాలన్న స్పష్టంగా క్లుప్తంగా చెప్పున్నాను.
ప్రజలు కదా, ఇక్కడ నేను చూసిన విధంగా 3 సోదరులు మనకున్నాయి. ఆ 3 సోదరులు ఖచ్చితంగా నాలో కూడా ఉన్నాయి. వాటిని నేను జయించాలి అంటే వాక్యానుసారంగాను ప్రార్థన పూర్వకంగాను నేను ఈ సోదరులు జయించాలని నేను అర్థం చేసుకుంటాను కదా. ఇది నా అనుమతిగా నేను తీసుకుంటున్నాను ప్రజలు కదా.
మనము నేను ఈ వాక్యం ద్వారా నా ఉపవాసం ఉండి దేవుని దగ్గర బలం పొందినా కూడా శోధింపబడతాం కాబట్టి ఆ శోధనలు రాకుండా అనుదినం దేవుని వాక్యం ద్వారా ఇంకా బలపడి ముందుకు వెళ్ళుటకు అన్వయించుకున్నాను బ్రదర్. ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయాలని
అనుదిన వాక్యం ద్వారా శోధనలు జయించాలని మీరు అన్వయించుకున్నారు అంతేమా?
అవును బ్రదర్.
ఓకే సార్. అలాగే సురేష్ బాబు సార్.
అన్న ప్రైజ్ రాడు అన్న. నేను కూడా ఉపవాసం పోతే శోధనలే జయించగలము అనుకున్నా. రెండోది మనం ఇక్కడ యేసు ప్రభు గారు బైబుల్ రెఫరెన్సెస్ కూడా కోడ్ చేస్తూ ఆయన జయిస్తారు. ఫస్ట్ క్వశ్చన్ లో సాతాను శరీరాశి గురించి అడిగినప్పుడు ఆయన బైబుల్ రెఫరెన్స్ కోడ్ చేస్తారు, రొట్టె వలన మాత్రమే కదా దేవుని మాట వలన జయిస్తా అని. అప్పుడు సాతాను కూడా బైబుల్ రెఫరెన్స్ కోట్ చేస్తూ హాఫ్ నాలెడ్జ్ అంటే హాఫ్ ట్రూత్ తోటి వాడు చెప్తాడు. మనకి చాలా సార్లు మెసేజ్ కూడా హాఫ్ ట్రూత్, సాతాను కూడా హాఫ్ ట్రూత్ వాడు ఉంటాడు. ఆయన కూడా కీర్తనలో 91:11-12 వచనం చదువుతూ హాఫ్ ట్రూత్ చెప్తాడు. కింద పడిపోతే నీ కాళ్ళకి దెబ్బ రాయి తగలకుండా దేవదూత నిన్ను కాపాడతాడని. కానీ యాక్చువల్ గా నీ మార్గంలో అన్నిటి స్టార్టింగ్ ఉంటుంది దానికి, 11th సింగర్ స్టార్టింగ్ అది చెప్పడం. అంటే నేను అప్లై చేసుకుంది ఏంటంటే మనం లేక బైబుల్ ని హాఫ్ నాలెడ్జ్ తో కనుక అర్థం చేసుకుంటే ఆ హాఫ్ నాలెడ్జ్ తోటే సాతాను మనం మోసం చేస్తాడు. బైబుల్ ను మనం ఇటు బైబుల్ స్టడీస్ ద్వారా పూర్తి ఫుల్ ఫ్లెజ్డ్ గా అర్థం చేసుకోవాలి. అలాగే దేవుడు అంటు కట్టబడి ఉంటే శోధన జయించడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడని నేను అప్లై చేస్తున్నా. ప్రైజ్ కదా.
థ్యాంక్ యూ సార్. హాఫ్ ట్రూత్ విషయంలో చాలా జాగ్రత్త. సాతాను గారు వాక్యం చేత కూడా మాట్లాడతాడు, అదే దాంట్లో సత్యం మనం ఎదుగి జాగ్రత్త పడాలన్న విషయాన్ని అన్వయించుకుంటున్నా. ఓకే, జయర్ ఇచ్చారు సిస్టర్ గారు.
అన్న నిజంగానే శోధనలు మనకందరికి వస్తుంటాయి, మరి ఆ శోధనలన్నింటినీ కూడా దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. బ్రదర్ చెప్పినట్టుగా మనము బైబిల్ నాలెడ్జ్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రార్థన ఎక్కువ, దేవునితో ఒక సహవాసం కలిగి ఉంటేనే మనం జయించగలమన్న నేను నేర్చుకున్నాను.
ఇక్కడ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరితో సహవాసం చేశారు?
ఆయన ఆల్రెడీ 40 రోజులు ఉపవాసం ఉండి తండ్రితో ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్టే కదన్న. ఉపవాసం ఉన్నాడంటే ఎందుకున్నాడు?
చెప్పండి మీ అన్వయింపు.
అన్న నేనైతే గనా మనము ఆత్మ సంబంధంగా దేవుని ఆత్మ సంబంధంగా ఉపవాసం ఉన్నా కూడా శోధనలు వస్తుంటాయి, ఇంకా ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే అపవాది పనే అది కాబట్టి మనం ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు మన పక్షాన, ఆయన ఈ లోకమును జయించున్నాడు అన్న నమ్మకం విశ్వాసం లేకుండా శోధనను మనం జయించలేమన్న. కాబట్టి ఆ నమ్మకం
జయించలేను. ఇంకొకసారి మీకు మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అన్వయింపు అనే దగ్గర ఖచ్చితంగా మనం వాడవలసిన మాట ఏంటంటే నేను ప్రభువలే శోధన జయించాలి, శోధనకు నిలబడాలి, నేను అనే పదాన్ని మనం ఎప్పటికప్పుడు అన్వయించుకోవాలి. ఆ పదాన్ని మాత్రం మర్చిపోకూడదు. అందరి విషయం గురించి మాట్లాడకూడదు, మనం అనే విషయం గురించి కూడా మాట్లాడకూడదు. బ్రదర్ తర్వాత శశికాంత్ బ్రదర్.
అన్న శోధనలు అయితే ఖచ్చితంగా ఉంటాయి, వాటిని ఎలా జయించాలి అనేది మనం ఇప్పుడు దేవుడి ద్వారా చూసినట్టుగా మనం బైబిల్ వాక్యాలు చదవటం ద్వారా ప్రార్థన ద్వారానే మనం జయించగలం అని చెప్పి నేను అన్వయించుకున్నాను. శోధనలు అంటే దేవుడి దగ్గరకు వస్తే శోధనలు రావడం చాలా మంది వస్తారు, అట్లా కాకుండా నేనైతే శోధనలు ఉంటాయి కానీ ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి అని చెప్పి నేర్చుకున్నాను.
ఇక్కడ 6వ వచనం, నేను 6వ వచనం నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను అన్వయించుకున్నది ఏంటంటే, నేను దేవుని కుమారుడు అయితే తప్పించుకో అన్నప్పుడు దేవుడు లేఖనం నెత్తి చూపించి ఇక్కడ శోధించొద్దు అని మాట్లాడినట్టుగా, నేను కూడా ఏదైనా శోధన వచ్చినప్పుడు దానికి సంబంధించిన వాక్యాన్ని చదివి నేను శోధన ప్రార్థన చేసుకుని జయించాలని నేను అన్వయించుకుంటున్నాను కదా.
నేను వాక్యాన్ని బట్టి ఏ శోధన వాక్యం ద్వారా సరి చూసుకొని అతను జయించాలని ఆ తీర్మానానికి వచ్చారు. మీరు కూడా పార్టిసిపెంట్స్ అందరూ కూడా మీకు మీరు అన్వయించుకోండి. ఈ 11వ వచనంలో చాలా అమూల్యమైన మన శోధనలో పడే గొప్ప అవకాశాలు శరీరాత్ర నేత్రాశ వాడు 3 శోధనలు కూడా చాలా భయంకరమైన విషయాలు. మనం పడిపోయేది ఆ పరిస్థితులు ఎక్కువగా మెండుగా ఉండే ప్రాంతాలు, ప్రభు ఏ విధంగా జయించారో మనం కూడా ఆ విధంగా జయించాలి తీర్మానించుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. చక్కగా పార్టిసిపేట్ చేసి టీమ్ గా ఏర్పడడానికి ముందుకు వచ్చిన సహోదరి సహోదరులకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఈ చదవబడిన ఈ బైబిల్ స్టడీ అంతట్లో మనం నేర్చుకున్న విషయాలను బట్టి తీసుకున్న తీర్మానాలను బట్టి ఒకరు బైబిల్ స్టడీ అంతటిని బట్టి ప్రభువును స్తుతించవలసిందిగా ఒకరిని టీమ్ సభ్యులను ఒకరిని ఆహ్వానిస్తున్నా.
ఎవరు రెస్పాండ్ అయినట్టున్నారు ఒకవేళ తీసుకుంటా అండి, చేయండి లేదండి.
బ్రదర్
నేను చెప్తున్నారా, మీరు ప్రార్థన చేస్తారా?
ప్రార్థన చేద్దానికి అన్మిట్ అయ్యాను.
చెప్పండి, క్యారీ
చాలా గొప్ప ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయగల ప్రభువ, సర్వాధికారి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయా. మీ మహాకృపను బట్టి నా తండ్రి మమ్మల్ని మీరు సజీవ లెక్కలోంచి ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించుటకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. నాయన అదుగు తండ్రి, మా జీవితాలకు ప్రయోజనకరంగా నాయన మత్తయి సువార్త 4:1-11 వరకు వాక్యాలు ధ్యానించడానికి మీరు సహాయం దయచేశారు. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు శరీర దారిగై భూలోకంలో నివసించిన ప్రాంతములు నైనా సమయాలలో నా తండ్రి ఏ విధంగా శోధింపబడ్డారు, శోధనలు ఏ విధంగా జయించారో నా తండ్రి మీరు మాకు చక్కగా వివరిస్తూ వచ్చారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న నాయన. మాకు ఈ జీవన ప్రభు ఆయన శరీరంలో ఉన్నప్పుడు శోధనలు వస్తాయి. ఆ శోధనలు జయించడానికి మీరు వాక్యానుసారంగా ఏ విధంగా నా తండ్రి అయ్యా అదుగు తండ్రి ముందుకు వెళ్లారు, ఆ విధంగా నా తండ్రి మేమును శోధన జయించడానికి మీ వాక్యమును అనుదినము నా తండ్రి నాయన ధ్యానించాలని మీరు మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవ అదుగు తండ్రి, మేము నాయన మీ నిత్య జీవానికి వరసలగునట్లు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి నా ప్రభు నాయన శరీర నాయన శోధనలనైనా మేము జయించుటకు నాయన మీరు కృప దయచేయండి. మనుషులుగా దేవ మమ్మల్ని అయితే కాదు, ఆత్మదేవ మీరు సహాయమును దయచేయమని మీ పాదాల చెంత వేడుకుంటూ ఉన్నాం. దేవ నీ ఆత్మను పొందుకుని నా తండ్రి మేము నడిపించబడుతున్నప్పటికీ అయ్యా అదుగు తండ్రి శోధనలు తప్పవని ఆ శోధనలో నా తండ్రి జయించే అయా వాక్యదారి అయిన మీరు నా తండ్రి మమ్మల్ని ఆ శోధన నుంచి మీరు తప్పించగలుగుతారని దేవాదుగు తండ్రి శోధనలనైనా జయించి వాడిన తండ్రి నైనా నీ యొక్క మహిమ సింహాసనం మీద కూర్చుంటగలుగుతారని మీరు మాట్లాడుతూ వచ్చారు. అందరి తండ్రి అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మా జీవితంలో శోధనలు జయించడానికి శోధనలు తప్పించబడడానికి నిత్యము వాక్యముని ధ్యానిస్తూ ప్రార్థన జీవితంలోనైనా ముందుకు సాగడానికి మీరు కృప చూపించమని మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. అనువింపు తీసుకున్న ప్రతి ఒక్కరిని అయాదుగు తండ్రి నీ పాదాలు చెంత సమర్పించుకుంటున్నాం. దేవాదుగు తండ్రి శోధనలు జయించాలని నా ప్రభువ తీసుకున్న అనువింపును బట్టి మీకు స్తోత్రాలు. దినదినమున తండ్రి వాక్యం ద్వారా ఎదగాలని నా తండ్రి తీసుకున్న అనువింపును బట్టి మీకు స్తోత్రాలు. నాయన అదుగు తండ్రి వాక్యము నాయన శత్రు ఏ విధంగా నా తండ్రి అయా అదుగు తండ్రి ప్రభా సగం నా తండ్రి అర్థం చేసుకుని సగాన్ని సగం నిజాన్ని చెప్పి సగం అబద్ధాన్ని నాయన కల్పిస్తున్నాడు. ఆ విధంగా మేము వాక్యాన్ని అర్థం చేసుకోకూడదు అన్న మాటను బట్టి నా తండ్రి అయా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నైనా నీ వాక్యంలో నా తండ్రి దినదినము మేము ఎదగాలని వాక్యంలో బలపడాలని వాక్యాన్ని నా ప్రభా పరిపూర్ణంగా మీరు ఏ విధంగా రాయించారో ఆ విధంగా అర్థం చేసుకోవాలన్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తీసుకున్న అన్వయింపు అంతటిని బట్టి నా తండ్రి మీకు వందనాలు. ఆ యొక్క నా ప్రభా నయనాధిపతి అన్వయింపులు నా తండ్రి మీరైన తండ్రి ఫలభరితంగా మార్చమని శోధన జయించి నీ మహిమ సింహాసనం మీదట నయనాధిపతిని మీరు ఇచ్చే సింహాసనాన్ని పొందుకోవడానికి మీరు కృప చూపించి నడిపించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
వందనాలు ప్రభా. థాంక్యూ అన్నా.